மணி மாடத்து சுற்றும் வீழ கெரிய தூமணி மாடத்து சுற்றும் வீழ கெரிய தூமணி மாடத்து சுற்றும் விளக்கெரிய தூமணி மாடத்து சுற்றும் விளக்கெரிய தூபம் கமாழ துயிலணை மேல் கண் வளரும் தூபம் கமாழ துயிலணை மேல் கண் வளரும் மாமான் மகளே மணி கதவம் தாய் திறவாய் மாமான் மகளே மணி கதவம் தாய் திறவாய் மாமீர் அவளை எழுப்பிரோ உன்மகள்தான் மாமீர் அவளை எழுப்பிரோ உன்மகள்தான் ஊமையோ அன்றி செவிடோ ஆனந்தலோ ஊமையோ அன்றி செவிடோ ஆனந்தலோமையோ அன்றி செவிடோ ஆனந்தலோ ஏமா பெரும் தூயில் மந்திர பட்டாளோ ஏமா பெரும் தூயில் மந்திர பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தல் எழுந்து மாமாயன் மாதவன் வைகுந்தல் எழுந்து நாமம் பலவும் நவின்றேலோரெம் பாவாய் நாமம் பலவும் நவின்றேலோரெம் பாவாய் தூமணி மாடத்து பிரம்மா குருர் விஷ்ணு குருர் தேவோ மகேஸ்வர குரு சாக்ஷாத் பரப்ரஹ்மா தஸ்மை ஸ்ரீ குரவே நம. நீலாதுங்கஸ்தனகிரி தடீ சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாராத்யம் ஸ்வம் ஸ்ருதி சத சிரஸ் சித்தமத்யாபயந்தி ஸ்வோச்சிஷ்டாயாம் ஸ்ரஜி நிகழிதம் யாபலாத் க்ருத்ய புங்க்தே கோதாத்ஸ்யை நம இதமிதம் பூயேவாஸ்து பூய. ஓம் நமோ ப்ரஹ்மாதிப்யோ ப்ரஹ்ம வித்யா சம்ப்ரதாய கர்த்ருப்யோ வம்ச ரிஷிப்யோ மஹத்யோ நமோ குருப்யஹ सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ब्रह्मैव। ओम श्री गुरुभ्यो नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। అప్పుడే మనం 9వ రోజులో ప్రవేశించాం. చూడండి, నిన్న కాక మొన్న మార్గశిరంగళని పాడుకుని మార్గశిర మాసం మొదలైంది అనుకున్నాం, అప్పుడే ఇవాళ 9వ రోజులోకి వచ్చేసాం. కాలం ఎవరి కోసం ఆగదు, కాలం అలా పరిగెడుతూనే ఉంటుంది. కానీ ఆ కాలాన్ని మనం ఎప్పుడు తెలుసుకోగలుగుతామంటే, కాలజ్ఞుడైనటువంటి వాడిని, కాలజ్ఞాత అయినటువంటి వాడిని మనం ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం వలన మనం ముందర కాలాన్ని సద్వినియోగపరచుకోవడం మొదలు పెడితే ఆ తర్వాత కాలం యొక్క విలువను గుర్తించగలుగుతాం అన్నమాట. ఈ రోజు లేపబడుతున్నటువంటి నిన్నటి నుంచి వదిలేమ్మా, తర్వాత చూసుకుంటాం. వస్తోంది పోతోంది. ఇసుక్గా ఉంటుంది. జయ గురుదేవ్. వస్తుంది, అలా ఉంచు, స్పేర్ ఆపేసి పెట్టు. మనం 6వ పాసురం 7వ పాసురంలో శ్రవణం గురించి చెప్పుకున్నాం. శ్రవణం చేశాక దానిని ఏం చేయాలి, మననం చేయాలని చెప్పుకున్నాం. ఈ మననం అనేటటువంటిది నిన్నటి పాసురంలో చెప్పారు. శ్రవణం చేసి మననం చేస్తే చాలా అంటే దాని తర్వాతే మనకు అనుభవం వచ్చేటటువంటిది. ఆ అనుభవాన్నే నిధిధ్యాస అంటారు. ఈ నిధిధ్యాస అందుకనే మనకి యాజ్ఞవల్క్యుల వారు కూడా మైత్రేయికి చెప్పారని చెప్పుకున్నాం. శ్రవణం మనన నిధిధ్యాసలు అనేటటువంటివి చేసి తీరాలి అని. అది ఎప్పుడు మనకు అనుభవానికి వస్తుంది అంటే, మనం విన్నది చక్కగా ఆచరణ పెడితేనే, ఆచరణలో పెడితేనే మనకు అనుభవానికి వస్తుందని. ఆచరణలో పెట్టకుండా మనకి మనం పుస్తకాల్లో వంటలు చదివేసి, టీవీలో వంటలు చూసేసి చేసినంత మాత్రాన మనకు వంట చేయడం వచ్చింది అక్కడ అంటే రాదు. అది మనం చెయ్యాలి. ఓ 4 సార్లు ఫెయిల్ అవుతాం, ఆ పక్క వాళ్ళని అడుగుతాం, ఈ పక్క వాళ్ళని అడుగుతాం, ఎలా చేయాలని అడుగుతాం, అన్ని అడుక్కొని మెల్లిగా దాన్ని ఏంటంటే సాధించేంత వరకు మనకి నిద్ర పట్టదు. ఈ వీటిలోనే మరి ఇంత అవుతే బ్రహ్మ విద్యలో ఎంతటి నిష్ట ఉండాలి, ఆ బ్రహ్మ నిష్ఠులైనటువంటి వారి గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ 10 మంది ఎవరిని లేపుతున్నారంటే, ఆ బ్రహ్మనిష్టలో నిష్ణాతులైనటువంటి వారిని లేపుతున్నారు. వృత్తివాళ్ళను కాదు. వాళ్ళేంటంటే పరమ గురువులైనటువంటి ఆ గురు పరంపరలోని ఆ గురువులందరినీ కూడా మేల్కొనండి మేల్కొనండి, మీరు వచ్చి మమ్మల్ని ముందరు నడిపించండి. ఎందుకంటే మనం మామూలు భాషలో ఏం వాడుకుంటామంటే, దేవుడు వారి పూజారి మనవాడవుతే, వడ్డించేవాడు మనవాడవుతే మనకు అన్నీ ఉంటాయి. అలాగే పూజారిని మనం మంచి చేసుకున్నాం అనుకోండి, మనకి షార్ట్ కట్ లో తీసుకెళ్తాడు. మనం కూడా తిరుపతి వెళ్ళినప్పుడు గట్టిగా అనకూడదు, మనకు కూడా ఉన్నారు కదా ఒక కాంటాక్ట్, ఆయన్ని పట్టుకున్నాం అనుకోండి, ఆయన మనకి చక్కగా దర్శనం ఇప్పిస్తారనమాట. అంటే ఆ పూజారుల్ని మనం పక్కన పెట్టుకుంటే అంతెందుకండి, ఎక్కడో తిరుపతి గురించి ఎందుకు మాట్లాడుకోవడం. మా గురువు గారు ఉండేవారు చక్కగాను, ఎవరు లలితాన సరస్వత స్వామి వారు, మరి అలాగే అమ్మ, ఎవరైనా భక్తులు ఆర్తితో వచ్చారనుకోండి వాళ్ళ గురించి వీళ్ళు చెప్తూ ఉండేవారు. చెప్తే మన రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అనమాట. మాతాజీ ఎప్పుడు చెప్తారు చూడండి, సోచలమ్మ గారని టెలిఫోన్ ఆపరేటర్ ఒక ఆవిడ ఉండేవారు మనకి చుట్టాలు. ఆవిడ ఆవిడ పాపం ఆవేదన అనమాట, లక్ష్యార్థం తీసుకోవాలి లక్ష్యార్థం తీసుకోవాలి లక్ష్యార్థం తీసుకోవాలని ఆవేదనతో ఉండేవారు. ఉంటూ ఉంటే ఎలాగా అప్పట్లో మరి స్వామి దగ్గరికి వెళ్లి చెప్పేంత ధైర్యం ఎవరికి లేదు, అడిగేంత ధైర్యం. పాపం మాతాజీ అమ్మ చిన్న పిల్ల కదమ్మప్పుడు ఆవిడ ఆవిడ్ని చూసి పర్వాలేదులేండి అని బాధపడి బాబుజీ దగ్గరికి వెళ్లి ఈవిడ చెప్పారట, బాబు పాపం ఆవిడండి చాలా ఆవేదనతో ఉందండి, మరండి ఇలా లక్ష్యార్థం కోరుకుంటోందండి. అంటే ఏ నిన్న వార్త మోసుకురమ్మనమని చెప్తానా నేను అన్నారట. అని అవునుగా. అలాగే ఇంకొక భక్తురాలు మనసుగుణక్క వాళ్ళ అమ్మగారు అనమాట, గగ్గమ్మ గారు. ఆవిడ బాధ చూడలేక మాతాడి అది కూడా చెప్పారట, నీకేమిటి ఆవిడకి ఈ జన్మమే కడసారి జన్మ చెయ్యాలి అంటే ఆవిడకున్న కర్మనంతా వదిలించాలా వద్దా అని చెప్పి అలా అనేవత. అప్పుడు ఈ లక్ష్యార్థం విషయం వచ్చేసరికి సువచలమ్మ గారి గురించి ఏమన్నారంటే, బాబుజీ ఏమిటి ఆవిడకి ఇప్పుడు లక్ష్యార్థం కావాలి 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 అంటుంది. అదే అంటే ఇంకా ఆవిడ చివరి దశలోకి వచ్చేసారు అప్పటికి. ఆవిడకి ఇంకా వెళ్ళిపోయే టైం వచ్చేసింది దగ్గర. అంటే ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయిందనుకో ఏ జిజ్ఞాసతో వెళ్తుంది ఆవిడ, ఏ దృష్టితో వెళ్తుంది? కనుక ఇప్పుడు నేను ఆవిడకి ఇవ్వలేదని నువ్వెలా అనుకుంటున్నావు అని ఎదురు ప్రశ్న వేశారట బాబుజీ. అంటే ఏంటి, అలాగే మన లక్ష్మక్క ఉందనుకోండి, మనం ఏదైనా బాబుజీ మహారాజు వారి దగ్గరికి ఏదైనా మనం ఒకటి పంపించాలి విషయం అనుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళేవాళ్ళం? మరి లక్ష్మ పెట్టినా తిట్టినా లక్ష్మక్కే. ఒక నాలుగు మన నెత్తి మీద అక్షంతలు వేసినా అక్కడ స్వామివారి దగ్గర ధైర్యంగా నిల్చొని చెప్పగలిగేటటువంటిది మట్టుకు ఆవిడే చెప్పేది చక్కగా. అప్పుడు ఆ వెళ్ళవే నాన్నగారు పిలుస్తున్నారులే వెళ్ళు అనేది అనమాట. అప్పుడు అమ్మయ్యా అమ్మయ్యా అనుకుంటూ పైకి ఎక్కేవాళ్ళం అనమాట. అలాగా భగవంతుడికి సిఫారసు చేస్తారు భక్తులైనటువంటి వారు మన గురించి చేస్తే అప్పుడు మనకి దర్శనం అవుతుంది, మనకు కావాల్సిన కోరిక అవుతుంది. అంటే అది సరి అయినటువంటి కోరిక అవుతాయి, పిచ్చి పిచ్చి కోరికలు కాదు సుమా. మీరు అలాగన్నానని మీరేదో ఇది ఏంటంటే భగవత్పరం. నేనేం ఏ విషయం చెప్పాను, లక్ష్యార్థం అంటే ఏమిటి, మంత్రం, మంత్రోపదేశం చేసుకోవాలి, నేను తరించే మార్గం నాకు కావాలి అని నేను వెతుక్కుంటున్నప్పుడు మనకు సహాయపడేటటువంటి వాళ్ళు ఎవరండి, భగవద్భక్తులైనటువంటి వారు. వాళ్లని ముందర పెట్టుకుని మనం వెళ్ళామనుకోండి అప్పుడు మనకి ఇంకా ధోకా లేదు. పర్వాలేదు, మన ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, ఇదేంటి ఒకే రకమైనటువంటి రెక్కలు కలిగినటువంటి పక్షులన్నీ ఓ చోటు చేస్తాయి. మనం సత్సంగీయుల మధ్యలో ఉన్నామనుకోండి, సత్పురుషుల మధ్యలో ఉన్నామనుకోండి, అప్పుడు మనకేమవుతుందండి, పర్వాలేదు వీడు మంచి మార్గంలో ఉన్నాడు వీడికి మనం చెప్పచ్చు. మనం తిరిగేవన్నీ రౌడీ మూకలతో తిరుగుతూ మనకేదో కావాలంటే దొరుకుతుందా? దొరకదు. అందుకని ఆ విధంగా ఈ భక్తులందరినీ ముందర పెట్టుకుని వెళ్తూ ఉంటే మనకి మంచి జరుగుతుంది అని చెప్పి ఈ 10 మందిని లేపుకుంటున్నాం అనమాట. మరి నిన్న మొన్న నా శ్రవణం గురించి చెప్పి, మరి మొన్న అటు మొన్నాను నిన్ననేమో మననం గురించి చెప్పుకున్నాం. మననం చేస్తుంటే మనకి ఎటువంటి సాత్విక భావాలు కలుగుతాయి, ఆ సాత్విక భావాలు కలిగినప్పుడు మనకి ఎటువంటి అనుభూతులు వస్తాయి, ఆ అనుభూతుల్లో పడిపోయి చాలా తృప్తి పొందిపోయి అబ్బా నేను కనుక ఇటువంటి అనుభవాన్ని పొందాను అని ఎక్కడనుకుంటామో అని గురుదేవులు ఏం చేస్తారు, ఇంకా చెయ్యి నీ పుస్తకంలో రాసుకోవని. ఈ అనుభవాలు కాదు కావాల్సింది, శాశ్వతమైనటువంటి వస్తువును నువ్వు తెలుసుకోవాలి అని చెప్పి అక్కడ మనకి హెచ్చరిక చేస్తారు అని చెప్పాం. ఇంక ఇవాళ నుంచి 4 రోజులు, ఇవాళ రేపు ఎల్లుండి అవతలు ఎల్లుండి, నిధిధ్యాసలో నిష్ణాతులు అంటే టాప్ మోస్ట్ అనమాట ఇవాళ చెప్తున్నారు. అంటే ఏంటి, ఆ స్థితప్రజ్ఞుడి యొక్క స్థితిలో, స్థితప్రజ్ఞ స్థితిలో ఉన్నటువంటి వారిది వారు ఎలా ఉంటారు. స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థితధి కిం ప్రభాషేత కిం ఆసీత వ్రజేత కిం. స్థితప్రజ్ఞుడంటే ఏంటి, ప్రజ్ఞని స్థిరంగా ఉంచుకున్నటువంటి వాడు. ప్రజ్ఞ అంటే ఏమిటి అంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతము కూడా ఏ శక్తి అయితే మన లోపల ఉండి మన ఇంద్రియాలని మనని అన్నిటినీ నడిపిస్తోందో అది ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ పిపీలు కాదు బ్రహ్మ పర్యంతము అన్నిటిలోనూ ఉన్నది. ఆ ప్రజ్ఞా ప్రసాదంలో ఉన్నటువంటి స్థిరంగా ఉన్నటువంటి అంటే ఏమిటి, నేను అనేసరికి నేను అహం బ్రహ్మాస్మి అనేటటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని లేపుకొని వస్తున్నారు వాడు. దీనిని వశీకారావస్థ అంటారు. ఈ వశీకారావస్థ అంటే ఏంటి, అన్ని భోగాలు మన చుట్టూరా ఉంటాయండి, ఉన్నా కూడా మనసు వాటిలందు తగులు కొనకుండా భగవంతుడు వేపే అంటే ఆత్మన్యేవాత్మన తుష్ట. దుఃఖేషు అనుద్విగ్న మనాహ, దుఃఖం వస్తే కుంగిపోడు. సుఖేషు విగత స్పృహ, సుఖం వస్తే పొంగిపోడు. వీత రాగ భయక్రోధ, భయక్రోధ రాగాలని అన్నిటినీ కూడా విడిచిపెట్టి ఉన్నటువంటి వాడు స్థితప్రజ్ఞస్తత ఉచ్యతే. అటువంటి వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు అని భగవద్గీతలో మనకి 2వ అధ్యాయంలో భగవంతుడు చెప్పారన్నమాట. అంటే ముందరే ఉపోద్ఘాతంతో మొదలు పెట్టింది ఏంటయ్యుడా అని అనుకోకండి. ఎందుకంటే ఈ ఉపోద్ఘాతం మనకు అవసరం చాలా ఈ పాశురంలో తెలుసుకోవడానికి. ఎందుకంటే ఇది హయ్యెస్ట్ అవస్థ అని చెప్పాం మనం, నిధిధ్యాసలో హయ్యెస్ట్ అవస్థ ఇది. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆవిడని వారు మేల్కొల్పుతున్నారు. ఆవిడ ఎట్లా ఉంది అనేది వర్ణన చేస్తున్నారు ఇక్కడ. తూమణి మాడత్ ఆవిడ పరిశుద్ధమైనటువంటి మణులతో చేయబడినటువంటి భవనంలో ఆవిడ హాయిగా చక్కటి శయ్య పైన పరుండి నిద్రపోతోంది. ఆవిడ ఆ నిద్రపోవడం అనేటటువంటిది ఎంత అందంగా నిద్రపోతోందంటే కళ్ళలా చక్కగా అలా మూసుకొని అసలు అవుతే ఆ చుట్టూరా గుత్తుదీపాలు ఉన్నాయట. మన బృందావనంలో షాండ్లియర్లు ఉన్నాయి చూడండి, గుత్తుదీపం. అలాంటి గుత్తుదీపాలు అనేకం. ఆ గుత్తుదీపాలన్నీ కూడా చక్కటి సువాసన వెదజల్లే నూనెలతోటి తడపబడి, మన సుందరకాండలో చదువుకున్నాం చూడండి, ఆ రావణాసురుడు వెళ్తూ ఉంటే సువాసన కలిగినటువంటి నూనెతోటి తడపబడినటువంటి దీపాలు దివిటీలు పట్టుకుని పక్కన ఆయన భార్యలందరూ వెళ్లేస్త. వాడికే అలా ఉంటే మరి ఈ స్థితిలో ఉన్నటువంటి వారికో ఆ సుగంధ పరిమళం కలిగినటువంటి ఆ నూనెతోటి తడబడినటువంటి ఒత్తులతో ఉన్నటువంటి గుత్తు దీపాలు అనేకం గుత్తులు గుత్తులుగా అమర్చున్నాయట ఆవిడ భవనంలో. ఆ భవనమా చూడకపోతే పరిశుద్ధమైనటువంటి మణులతో చేయబడిందిట. ఇంకా అక్కడ చక్కటి అగరు ధూపము మరి సాంబ్రాణి ధూపము ఈ ధూపాలన్నీ చక్కగా వేయబడి ఉన్నాయట. పొగ మట్టుకు లేదు, సువాసన ఉంది. జాగ్రత్తగా వినండి, పొగ లేదు అక్కడ, సువాసనే ఉంది. అంటే ఏంటి, మనకి సాంబ్రాణి పొగ వేస్తూ ఉంటే మనకి పొగ వచ్చి కళ్ళు మండుతాయి. కానీ వేసిన బ్యాగ్ మీకు అక్కడ ఏముంటుందండి, వాసన ఉంటుంది. సాంబ్రాణి వాసన అక్కడ వేస్తే మనకి ఇక్కడికి వస్తుంది. అటువంటి చుట్టూరా అగరు ధూపాలన్నీ చక్కగా పరిమళాలని వెదజల్లుతూ ఉంటే అటువంటి మణిమయ సౌధంలో ఆవిడ చక్కగా పడుకునిందిట. ఆవిడని లేపుదామని వీళ్ళు బయట నుండి ప్రయత్నం చేస్తున్నారు. బయట ఉన్న వాళ్ళకి లోపలున్న ఆవిడ ఇలా పడుక్కుంది అనేది ఎలా కనిపిస్తోంది అంటే అది మణిమయ సౌధం కాబట్టి. మణి అంటే సీత్రూగా ఉంటుంది కదండి, మణిలోంచి చూస్తున్నారు అంతేకాదండి. కొంతమంది ఏమో ఆ కీ హోల్లోంచి చూస్తున్నారు, ఆ తాళం పెట్టేటువంటి ఆ రంధ్రంలోంచి చూస్తున్నట్టండి. చూస్తుంటే ఆవిడ పక్కన ఆవిడ తల్లి చక్కగా ఆవిడికి సపర్యలు చేస్తోందిట, వింజామరు వీస్తోందిట, ఈవిడేమో పడుకునిందిట. ఇది చూశారు. ఈవిడెవరు? మా మామయ్య కూతురు. మా మామ కూతురు ఈవిడ. మామ కూతురు అంటే మనకి చూడండి, మహాత్ములైనటువంటి వారు మన దగ్గరకు వచ్చి ఇదిగో మా మామయ్య కూతురు అనేవారు అనమాట. ఈవిడ మా మామయ్య కూతురు, ఏవే బాగున్నావే అనేవారు. అంటే ఎంత పొంగిపోతాం ఆనాటికి ఈనాటికి. మరి ఆవిడకి ఒక్కరికే వచ్చిందా? అబ్బా మన కూడా అంటే ఎంత బాగుండు అనేది అనిపిస్తుంది కదా. అదొక్కతేనేంటి మామ కూతురు మనం కాదా అనిపిస్తుంది అనమాట. కానీ ఆ నందగోకులంలో అందరికీ నందుడు మావయ్యే. ఏమండి? అందరికీ నందుడు మావయ్యే. ఆ మావయ్య అందుకని అందరూ నందుడికి కోడళ్ళే. అందుకని చెప్పి ఆ విధంగా ఓ మామాన్ మగలే, ఓ మామ కూతురా లే అమ్మా. ఎందుకంటే మహాత్ములతో మనకు అంతటి చక్కటి దగ్గర సంబంధం ఉందని చెప్పుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. ఓ గురుదేవా, ఆ ఆనందాన్ని పురస్కరించుకుని వీళ్ళేం చేస్తున్నారంటే మామ కూతురా అని పిలుస్తున్నారండి. మామాన్ మగళే తలుపు తీయమ్మా కొంచెం వచ్చి. ఆ తలుపు కూడా గడియ కూడా మణులతోనే చేయబడిందిట. అదేమి బందులు అవన్నీ పెట్టి కర్రతో చేసిన తలుపు కాదు. ఆ మణిమయ సౌధం అంటే కేవలం గోడలు రూఫ్ ఇవన్నీ కాదు, ఆఖరికి బంధువుల దగ్గర నుంచి అన్ని మణులేట. ఆ మణులు కూడా పరిశుద్ధమైనటువంటి మణులుట. ఆ మణులతో చేయబడినటువంటి ఆ తాళాన్ని ఒక్కసారి తెరమ్మా అంటే ఆవిడ ఎక్కడ అసలు వినిపించుకునే స్థితిలో ఉందా? ఆవిడ లేదు. అప్పుడు పక్కన అమ్మ వాళ్ళమ్మ చక్కగా ఆవిడికి విసనకర్ర విసురుతూ ఉండేట కదా. ఆవిడ్ని చూసి, ఓ అత్త నువ్వేనా లేపమ్మా మీ అమ్మాయిని అన్నట్ట. ఆవిడ అనేసరికి వాళ్ళన్నత్త, ఏమ్మా మీ అమ్మాయికి ఏమైనా మూగా, మీ అమ్మాయికి ఏమైనా చెవుడా? ఆవిడ మాట్లాడటం లేదు, పైపెచ్చి పోని మాట్లాడబోతే మాట్లాడుకొని చెవుడా ఆవిడికి? లేదు అంటే ఆనందవా, లేదు అంటే ఆవిడ్ని లేవనీయకుండా ఎవరైనా మంత్రం వేశారా? నువ్వు లేవడానికి వీల్లేదు అని మంత్రం వేసి పడుకోబెట్టేసినట్టున్నాడు. అయినా కృష్ణుడు పక్క నుండి ఆవిడ కళ్ళు మూసేసి ఆవిడతో గుసగుసలాడుతూ ఆవిడ్ని లేవనీయటం లేదేమో, అందుకనే ఆవిడ లేవటం లేదేమో. ఏంటమ్మా ఇంత పెద్ద నిద్ర, ఏమైనా కుంభకర్ణుడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ నిద్రని ఇచ్చేసినట్టున్నాడు మీ అమ్మాయికి. కనుక ఆ తల్లి లేస్తారు అంటే అప్పుడు తల్లి అందిట, ఒరే పిచ్చి వాళ్ళలారా, మా అమ్మాయి నిజమే మా అమ్మాయే, ఆవిడ కాస్త చక్కటి హాయిగా ఆనందంలో మునిగి ఉందే అనుకుందాం, కానీ మీరు ఇలాంటి మాటలు మాట్లాడచ్చా? ఆవిడ మోగదా చెవిటిదా? తప్పు కాదు, మీకు మొట్టమొదటి పాసనంలో రెండో పాసనంలో మీకు ఏం చెప్తాం అని అడిగిందిట తల్లి. ఏమని చెప్పారండి? అనకూడని మాటలు అనమన్నారు కదా, మరి పెద్దవాళ్ళని పట్టుకొని అలాంటి మాటలు మాట్లాడచ్చా మీరు? తప్పు కాదు, చెవుడును మూగాను అంటున్నారు, మంత్రం వేశారా ఎవరైనా అంటున్నారు, అలాంటి మాటలు మాట్లాడకూడదు, సరిగ్గా మాట్లాడండి. ఆవిడ దగ్గర మీరు అనాల్సింది భగవన్ నామోచ్చారణ ఒక్కటే అనేసరికి అప్పుడు వాళ్ళు వెంటనే, ఓ మాయావి, మళ్ళీ మాయావి అంటున్నారండి, ఎందుకంటే భగవంతుడు అనేవాడు వచ్చాడు అంటే అది మాయతోటే వచ్చాడని, ఆ మాయని తానే స్వీకరించి ప్రకృతి స్వామ అధిష్టాయ సంభవామి ఆత్మమాయ ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. ఆయన ఒక దేహధారణ చేశాడు అంటే మాయను స్వీకరించి వచ్చాడనమాట. ఓ మాయావి, అందుకనే ఆయన చేష్టలన్నీ కూడా మాయంగానే ఉంటాయి. ఆశ్చర్యవత్ ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం, ఆశ్చర్యంతో చూడాలి ఆయన చేష్టల్ని, ఆశ్చర్యంతో వింటున్నారు, ఆశ్చర్యంతో చూస్తున్నాం, అయినా కూడా ఏ ఒక్కడికి ఆయన యొక్క లీలల్ని గాని మాయని గాని తెలుసుకునేటటువంటి స్థితి ఎవరికీ లేదు అని ఆయనే చెప్పాడు కదండి భగవద్గీతలో. మరి అటువంటి మాయావి అయినటువంటి వాడివి నువ్వు, మాధవుడివి. మాధవుడంటే మా లక్ష్మీదేవి యొక్క భర్తవి నువ్వు. మామాయన్ మాధవన్ వైకుంఠన్, ఆయనే వైకుంఠవాసుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి అని ఈ విధంగా అనేక విధములైనటువంటి ఆయన నామాల్ని మేము కీర్తిస్తున్నాం కాబట్టి మాతో పాటు నువ్వు కూడా నోరు కలిపి మమ్మల్ని ముందరుండి నడిపించమ్మా అని కోరుకున్నారట. ఈ ప్రజ్ఞాప్రసాదంలో ఇది చెప్పుకోవడానికి ఒక్క పావుగంట అరగంట సరిపోదు. ఈ పాసురం చెప్పుకోవడానికి, అసలు ఏ పాసురం చెప్పుకోవడానికైనా ముఖ్యంగా ఈ పాసురం, ఎందుకంటే చాలా లోతైన తత్వం కాబట్టి. కానీ మీకు అందరికీ అర్థమైపోయే ఉంటుంది, మనకి ప్రత్యక్షంగా మనకు అక్కడ బాబుజీ మహారాజుని చూసాం, ఈనాడు అమ్మని చూస్తున్నాం మనం. చుట్టూరా ఎన్ని భోగాలున్నా కూడా వారి యొక్క నిష్ఠలోనే వారు ఉంటారు. వారేమనేవారండి, మీకంటే దర్జాగా ఉన్నాను చూడండి, ఎంత చక్కటి పంచ కట్టుకుని మంచి జరీ పంచ కట్టుకుని క్రాఫ్ ఉంది నాకు, చక్కటి గడ్డ అన్ని చేసుకుని మీకంటే నీట్ గా ఉన్నాను నేను. మరి చేతులు అన్ని చేతులకి వేలకు ఉంగరాలున్నాయి, మెళ్ళో గొలుసులున్నాయి, మీకంటే దర్జాగా ఉన్నాను. ఇప్పుడు ఆవిడ్ని చూస్తున్నాం మనం, అవుతే ఎవరి దృష్టి వాడిది? తిరుపతి వెళ్ళి నగల్ని చూసేవాడు నగలు చూస్తున్నాడు, శిల్పాలను చూసేవాడు శిల్పాలు చూస్తున్నాడు, యంత్రాన్ని చూసేవాడు యంత్రాన్ని చూస్తున్నాడు, భక్తుడైనటువంటి వాడు ఆ లోపలుండేటటువంటి తత్వాన్నే చూరగొట్టాడు ఆనందంగాను. అది కూడా మనకు పరీక్ష పెట్టడం కోసమేనేమో ఆయన కూడా అలా తయారు చేస్తాడేమో, మరి అందుకనే ఆయన మాయావి. ఆ మాయావి వారు అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి నువ్వు డల్ నప్పు పరిపేసినా ఒకటే, ఏమండి నేల మీద పడుకున్నా ఒకటే, వారికి రెండు సమానమే. నువ్వు డల్ నప్పు పరిపేసావు రేపు లేకపోతే దానికి బెంగ పెట్టుకుంటానే మళ్ళాంటి రకం కాదు వారు. కనుక అటువంటి పరిశుద్ధమైనటువంటి మనులతో, అంటే పరిశుద్ధమైనటువంటి హృదయం అంటే ఏమిటి, అసలు మలిన స్పర్శ అనేటటువంటి లేనటువంటి హృదయంలో ఆ ప్రజ్ఞ, నిజ ప్రజ్ఞ కలిగి ఉండి మన కళ్ళకి ఏదైతే శక్తినిస్తుందో, చెవులకు వినే శక్తి ఏదో, నాలుగుకి రుచి చూచే శక్తి ఏదో, స్పర్శేంద్రియానికి స్పర్శ శక్తినిచ్చేదేదో, ఆ శక్తి తాను, ఆ చైతన్యమే నేను అనేటటువంటి స్థితిలో దృఢంగా ఉన్నటువంటి వారికి నీకు బాహ్యమైనటువంటి చక్కటి సువాసనైనా గాని దుర్వాసనైనా గాని ఒకలాగే ఉంటుంది అని చెప్పడం అన్నమాట. ఇక్కడ మనం శంకర భగవత్పాదుల వారి చరిత్రలో కూడా చూసాం, వారికి కళ్ళునిస్తే కళ్ళు తాగారు, మరుగుతున్నటువంటి సీసాన్నిస్తే సీసము తాగారు. మరి బాబుజీ మహారాజుకి నువ్వు పెద్ద పెద్ద టిఫిన్లు చేసి పెట్టుకొని ఏవో తీసుకొస్తేనే తిన్నారా, రోడ్డు మీద బండి దగ్గర కొన్నటువంటి పకోడీలు కూడా తిన్నారా లేదా? వారికి ఇది అది అనేటువంటి నిస్త్రైగుణ్యో పదివిచరతాం కో విధి కో నిషేధ, వారికి నిధి నిషేధాలు లేవు అక్కడ. వారు ఏదైనా సరే సమభావంతో స్వీకరిస్తారు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి గురించి ఇక్కడ ఇవాళ చెప్పుకున్నాం. ఆ ప్రకృతి మాత, ప్రకృతి మన తల్లి, మనకి జన్మనిచ్చినటువంటి తల్లి ఎవరు అంటే ప్రకృతి. ఆ ప్రకృతి ఆయనకి సేవలు చేస్తోంది. ప్రకృతి స్వామ అధిష్టాయ అన్నాడు ఆయన. ఆయన ప్రకృతిని ఆయన అధిరోహించి ఉన్నారు కనుక ఆ ప్రకృతి ఆయనకి విలక్షణంగా ఉండి, ప్రకృతి ఉంది అంటే పరమాత్మ ఉండి తీరాల్సిందే. ఎందుకంటే ప్రకృతి జడం, ఆ ప్రకృతిని ప్రకాశింపజేసేటువంటి వాడు పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క పరమాత్మ ఒక్కడు ఉండగలడు ప్రకృతి లేకపోయినా కూడా, కానీ వారిద్దరూ అవిభాజ్యమైనటువంటి ఏకస్వరూపం. కనుకనే మనం రాధాకృష్ణాయ నమః అని మనం ఇక్కడ ప్రణవంలో ఆ రాధాకృష్ణుల్ని, ప్రకృతి పురుషుల్ని ఏకస్వరూపంగా మనం ఇక్కడ ఆరాధిస్తున్నాం. కనుక అటువంటి మహానుభావుడిని, ఆ స్థితిలో ఉన్నటువంటి వారు నిజంగా మూగగానే ఉంటారు. వాళ్ల నోట్లో ఇతరత్రా మాటలు రావు, వారి చెవులకి ఇంకో రెండో శబ్దం వినబడదు. ఎందుకు అంటే వాడు నిజంగానే చెవుడు మూగగలిగినటువంటి వారే. వారికి వినిపించేదల్లా భగవన్నామోచ్చారణ ఒక్కటే, భగవత్ తత్వం ఒక్కటే వారు వింటారు. మిగతా వాటిలన్నిట్లోనూ వాళ్ళు ఉదాసీనంగా ఉంటారు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి భక్తిసారులు అంటే తిరుమలిసే ఆళ్వారు అనేటువంటి ఒక గొప్ప ఆళ్వారు ఆయన. ఆయనని ఇవాళ లేపుకున్నాం అన్నమాట. ఇంకా నాకు 3 నిమిషాలు ఉంది కాబట్టి ఈ తిరుమలిసే ఆళ్వారు గురించి కొంచెం చెప్పుకుందాం. ఆయన మహాజ్ఞాని, మహాసిద్ధుడు కూడా. ఆయన ఆయన దగ్గరికి ఒక సిద్ధుడు వచ్చి అదేంటి, ఒక రసాయనం ఒకటి రసగుళికలు తెచ్చి ఇలా 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 అని బంగారం చేశాను తీసుకో అని ఇచ్చాట. ఆయనకి ఇస్తే ఆయన ఏం చేశాట తెలుసా, ఆయన ఏం మాట్లాడలేదు, చేతిని ఇలా 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 లిప్తేసరికి మట్టి వస్తుంది కదండి, ఆ మట్టి బంగారమై వచ్చింది. అంటే ఈ అష్టసిద్ధులు ఎక్కడున్నాయి, వారికి వారి చెప్పు కింద ఉన్నాయి. అష్ట అంతేకాదు, వారి ఆశ్రమాన్ని శుభ్రం చేస్తూ ఒక ముసలి ఆవిడ ఉండేదిట. ఆవిడ రోజు ఊడ్చి చక్క శుభ్రం చేసి ముగ్గులు పెట్టి అన్ని చేస్తుంటే ఆయనకి కరుణ కలిగి ఆవిడికి నవయౌవనవతిగా చేసేసాడు. ఆయన చేసేసేసరికి ఆవిడ్ని చూసి చోళదేశ మహారాజు గారు ఆయన మోహించి ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారు. ఈయన ముసలాడైపోతున్నాడు పెళ్ళైనప్పటి నుంచి. ఈవిడికి అసలు ముసలితనం అనేదే రావట్లేదు ఈవిడికి. ఇదేమిటబ్బా, నువ్వెప్పుడు నువ్వు నేను ఒక వయసులోనే పెళ్లి చేసుకున్నాము, నువ్వెప్పటికీ ముసలిదానం అవట్లేదు, ఏమిటి విశేషం అన్నట్టు. అంటే అప్పుడు ఆవిడ చెప్పిందిట, నా గొప్ప కాదండి ఆ స్వామివారు, అసలు నేనే ముసలిదాన్నే, ఆ ముసలిదాన్ని పట్టుకుని ఈ రూపాన్ని ఆయన ప్రసాదించారు, కనుక ఇది తరగనటువంటి ఆస్తిని నాకు ఇచ్చారు ఆయన అన్నట్టు. అలా అయితే నాకు కూడా ఇప్పించన్నట్ట, ఎవడికొద్దు ఎవను, నాకు కూడా ఇప్పించన్నట్ట. నాకు కూడా ఇప్పించనేసరికి వెళ్ళి చెప్తే ఆయన ఏమీ మాట్లాడలేడు. ఎందుకు ఇస్తాడు ఆయన? నాకు ఇస్తే ఇస్తాడా? ఆయనకు అనుగ్రహం కలిగింది కాబట్టి ఆవిడికి ఇచ్చారనమాట. అటువంటి మహానుభావుడు ఆయనకి కడికన్నర్ అనేటువంటి ఒక చక్కటి శిష్యుడు ఉండేవాడు. ఆ శిష్యుడు ఈయన అనుగ్రహం వల్లనే వాళ్ళ తల్లిదండ్రులకు పుట్టాడు కూడా. ఆ తల్లిదండ్రులు ఏం చేశారంటే మీకే ఇచ్చేస్తున్నాం అని చెప్పి, చూడండి ఎవరైనా ఇవ్వగలరా? ఒకనొక్క కొడుకు పుట్టాడు వాళ్ళకి. ఆ కొడుకుని నాకు ఈయన కూడా ఈయన అడగల, మీ దయవల్ల మాకు పుట్టాడు కాబట్టి మీ సేవలోనే వినియోగించుకోండి అని ఆయనకే ఇచ్చేసారండి. ఆయన చోటే తిరుగుతూ ఆయన చెప్పినవన్నీ రాసుకుంటూ, తిరువాయిమళి ఇవన్నీ రాసుకుంటూ చక్కగాను ఆయన ఈయన చోటి సేవ చేసుకున్నాడు. అప్పుడు ఆ ఊరు రాజుగారు ఈ కవిత్వాలన్నీ విని, మీ గురువు గారిని నా మీద కూడా ఒక కవిత్వం రాయమని. త్యాగరాజ స్వామి ఏం చెప్పాడండి? నరస్తుతి సుఖమా, మరి నారాయణుడి స్తుతి సుఖమా? ఏది సుఖం? నారాయణుడిని స్తుతించినటువంటి ఈ నోటితో నరస్తుతి నేనెలా చేయగలనయ్యా? నేను చేయలేను. నేనే చేయలేనంటే మా గురువు గారు అసలు చేయరు. అందుకని మా గురువు గారిని మీరు అడగడం వేస్ట్ అన్నట్ట. ఎవరు ఈ కణికన్నారు అనేసరికి ఆయనకు కోపం వచ్చి, అవుతే మిమ్మల్ని బహిష్కరిస్తున్నాను దేశం నుంచి అన్నట్ట. వాళ్ళకేంటండి, ఇక్కడ ఉంటే వాడు ఇక్కడ ఉంటారు, ఇంకో రేపు ఇంకో చోటకి వెళ్తారు. వెళ్ళిపోతున్నారు వీళ్ళిద్దరూ వెళ్ళిపోతుంటే ఆ ఊరు వాళ్ళ దేవుళ్ళో వారి ఊళ్ళో ఉండేటటువంటి ఆ రంగనాథ స్వామి దేవాలయం ఉంది, ఆ రంగనాథుడు కూడా లేచి వీడు వెనకాల వెళ్ళిపోయాట. అందుకని యథోక్త కారి అంటారు. భక్తుడు చెప్పినట్టుగా విన్నటువంటి భగవంతుడు ఆయన. భగవద్భక్తుడు వెళ్ళిపోతుంటే భగవంతుడు లేచొచ్చాట. అంతెందుకండి, ఈయన ఆ గుళ్ళో ప్రదక్షిణం చేస్తుంటే దేవుడు లేచి చూసేవాటిలాగా. ఇప్పటికీ ఆ శ్రీరంగంలో ఆ విగ్రహం, స్వామివారి విగ్రహం ఆ ఊర్లో అలాగే ఉంటుంది, తల దగ్గర ఎత్తుగా ఇలా చూస్తున్నట్టుగా. అప్పటికి ఇప్పటికీ అలాగే ఉందన్నమాట. అంటే అటువంటి మహానుభావులు ఆ భక్తిసారులు, వారిని ఈ రోజు మనం మేల్కొల్పుకున్నాం. రేపు అబ్బో, రేపు క్రిస్మస్. మనకి ఆ క్రిస్మస్ రోజు చూడండి, రేపు కూడా మనకి కలుస్తోంది మన తిరుపావై కూడా. హరి ఓం తత్సత్. జై సద్గురు మహారాజ్ కీ జై, గోదా రంగనాథ స్వామి కీ జై.